గౌరవనంద ప్రియమైన సోదరులారా, నేను నరసాపురం తాలూకా తొందూరు గ్రామానికి సంబంధించినటువంటి వాడును. నేను బాల్య దినం నుంచి కూడా హిందూ కులమునకు చెందినటువంటి వాడును. నా తల్లిదండ్రులు విగ్రహారాధనకు లోనైపోయినటువంటి వారు. నేను కూడా చాలా కాలమే విగ్రహారాధన చేశాను. అయినప్పటికీ నా బాల్య దినములలో నా తల్లిదండ్రులు నన్ను సంపదలను పెంచలేని కారణం చేత నేను బాల్య దినములలోనే పాపమునకు లోనైపోవలసి వచ్చినది. 7-8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఈ స్త్రీ పురుష సంబంధమైన పాపంలో నేను బాల్య దినములలోనే ఆడిపాడి సమయంలో నేను ఆ పాపమునకు నేను పాల్గొని పోయినా. అంతేకాకుండా నా కుటుంబంలో ఎవరు చదవలేని పద్ధతిలో ఉన్నప్పుడు ఏదో దేవుని కూర్చున్న మహాప్రభుని బట్టి మా తల్లి కలిగినటువంటి బిడలందరిలో నేను కడసరిపోవడం ఒకటి వల్ల ఏదో దేవుని కూర్చున్న మహాప్రభుని బట్టి నాకు ఈ కొద్దిపాటి విద్య దొరికిందని నేను కలుస్తున్నాను దినమున. ఎందుచేతనంటే నేను ఆ విద్య చదివిన తర్వాత నేను ఒక ఉద్యోగంలో నేను వెళ్ళవలసి వచ్చినది. నేను ఉద్యోగంలోకి వెళ్ళక ముందే నేను ఈ భయంకరమైన రెవెడీ సమస్యలు నేను లోనైపోయాను. మా గ్రామం తొందర అనే గ్రామ విషయంలో చూసినట్లయితే అది చాలా భయంకరమైనది. 14-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి సంఘంతో నేను పోటీ చేసి సంఘ నాయకులను ఎదిరించి వారు తీర్మానం చేసినటువంటి కేసులన్నింటిని కూడా రద్దు చేస్తూ ఉండేవాడిని. ఆ బాధపడలేక 17-18 సంవత్సరాల వయసులోనే నాకు ఆ సంఘ నాయకత్వానికి ఆ సంఘం యొక్క పూచిని నాకు అప్పగించి నన్ను సంఘ పెద్దగా పెట్టారు. అయినప్పటికీ నాలో ఉన్నటువంటి ఈ దుర్బుద్ధి పోలేదు. వెంటనే నేను కలహానికి పూనుకుని నేను సంఘ నాయకుడిగా ఉన్నప్పుడే ఆ గ్రామంలో ఒక పెద్ద కొట్లాట జరిగినది. ఆ కొట్లాటలో ఒక మనుషుడు చనిపోయాడు. మేము భయంకరమైన మరణకర ఆయుధాలు తీసుకుని ఒక 15 మందిని 500 జనాంగంతో పోరాటాన్ని నిశ్చయించుకున్నాము. మేము అప్పుడు కూడా క్రైస్తవులయ్యాం కాబట్టి ఆ కొట్లాడికి వెళుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క నామపేట యహోవా నామపేట ప్రార్థన చేసి మేము వెళ్ళాం. అయినప్పటికీ అక్కడ మాకు ఆ మరణావస్థలోంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. అవతల పార్టీ వారు కొంతమంది చనిపోయారు. మమ్మల్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసినప్పటికీ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వాన్ని మేము ఎదిరించాం. పోలీసు వారు మమ్మల్ని బంధించి ఏదో రకంగా ఇబ్బందులు పెడుతున్న దినములలో ఆ పోలీసు వారి యొక్క తుపాకులు మేము చేతులతో తీసుకుని మిమ్మల్ని మేము పొడవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా 15 మందిలో ఎవరు మీరు చేయడానికి ఇల్లేదని మేము అక్కడ కూడా కఠోరంగా మాట్లాడినప్పుడు ఆ పోలీసు వారు మా ఎదురు జడిశారు. అంతేకాకుండా 3 దినముల భోజన పానాలు చేయకుండా మేము ఖైదీల మందరం కూడా స్ట్రైక్ చేయించడానికి మేము తలపెట్టాం. ఎందుచేతనంటే ఖైదీకి ఇవ్వాల్సిన రేషన్ ఎంత అనే విషయాన్ని ఇలా తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్ వారు ఆ పోలీసు సూపరింటెండెంట్ వీరందరూ వచ్చి ఒక ఖైదీకి ఇవ్వాల్సిన రేషన్ మాకు చెప్పినప్పుడు మేము తిరిగి మేము భోజనం చేశాం. మేము ఖైదుల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కుస్తీలు పడతా ఉండేవాళ్ళం. ఆ డ్రామా రాగాలు తీస్తూ ఉండేవారు. ఎవరి ఇష్టానుసారంగా వారు గొంతులు వేస్తూనే ఉండేవారు. ఈ రీతిగా పోలీసు వారు అక్కడ కాపులు కట్టినటువంటి వారు ఎంతో మంది భయంకర ఖైదీలు లేక రవడీలు వచ్చి వెళ్లారు. కానీ ఇటువంటి మూకను మేము అక్కడ చూడలేదని వారు జడుస్తూ మూలుగుతుండేవారు. అబ్బా ఎందుకు వచ్చింది ఈ బాధ, వాళ్ళు హిందువులు కాబట్టి ఏ రామోచితాన్ని మీరు మొక్కకుండా అయ్యా మీ పాపం పరిహారం అవుతుంది, ఎందుకు భయంకరమైన రీతిగా ఉన్నప్పటికి కుటుంబాలను విడిచి వచ్చినప్పటికీ మీరు ఇదే స్థితిలో ఉంటున్నారు ఏంటి అని మాకు చెప్తూ ఉండేవారు. అయినప్పుడు మేము ఖైదీలు ఉంటుండే కూడా కొట్లలోనే మేము కొట్లాట ఆడుకుంటూ లేక డ్యాన్సులు వేస్తూ ఇంకా అనేక రకాల పాటలు పాడుతూ చాలా అల్లరితో కూడినటువంటి ఆట పాటలు మేము ఆడుతుండే వాళ్ళము. మేము జైల్లో ఉన్నప్పటికీ ఆ జైలు పక్కన నువ్వు బావి ఉండేది. ఆ బావి దగ్గరికి స్త్రీలు నీళ్లు చేతుకుండా వచ్చేవారు. అయినప్పటికీ నా కిటికీ యొక్క ఊసల నుంచి మేము చూస్తూ వారిని హేళన చేస్తూ అనేక రకాల పాప సంబంధ మాటలు మేము మాట్లాడుతుండే వారము. ఈ రీతిగా ఉండేప్పటికీ ఏదో రీతిగా ఆ జైలు నుంచి మాకు విడుదల జరిగినది. కొంతమందికి ఏమో ఊరు శిక్ష పడ్డది, కొంతమందికి ఏమో 5-7 సంవత్సరాలు కూడా శిక్ష పడ్డది. ఒక 10 మందిని మట్టికి మాకు ఆ కేసు రద్దు చేశారు. నేను ఆ కేసు నుంచి విడుదల అయ్యేటప్పటికి జామీన్ మీద బయటకు వచ్చేటప్పటికి ముందుగా మా బామతి లేక మా మామగారులను తీసినప్పుడు అందరూ వచ్చి ఆ పలహారశాల మీద ఆ భోజన హోటల మీద సుమారు 2 ఏళ్ళు మేము జైల్లో ఉన్నాం కాబట్టి అందరూ అత్తిని బండాల మీద పడ్డారు. నేనైతే మనసులో కక్ష పెట్టుకున్నాను. ఆ దినమైనా నా విరోధులు కోర్టుకు వచ్చారు కాబట్టి వీరి నేరీతిగా ఇక్కడ నేను ఆత్మహత్యాలను ఉద్దేశం చొప్పున 4 రోజులు కలిసినటువంటి సెంటర్లో నేను నిలబడి ఒక సోడా స్టాల్ దగ్గర నిలబడి ఆ సీసాలు తీసుకొచ్చిన శత్రువును కొట్టేయాలని నేను గొప్ప నిశ్చయత అక్కడ నిలబడి ఆ ఏమి విధమైన పాలన తీసుకోవడం లేదు, ఆహార పదార్థాలు కూడా నేను తీసుకోవడం లేదు. కానీ శత్రువుల మార్గం కూడా రాలేదు. కానీ నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన ఒక వీటి తీసుకుని మరలా గ్రామం మీద ఉన్నటువంటి జనాంగం మీద నేను పడ్డాను. ఈ రీతిగా నా దుష్టత్వం పెంచి పెరిగిపోతున్నది. బాల్య దినములు కుస్తీ పట్టడము, సాధనము చేయడము, కత్తి తిప్పడము, రాత్రులందు మనుషులను చంపడానికి మరలో మరణకరమైన పెట్టుకుంటూ ఈ రీతిగా జీవిస్తున్నట్టు. ఒకసారి భీమవరం వచ్చినప్పుడు మాకు విరోధులు ఎదురయ్యారు. ఆ రాత్రి సమయంలో ఆ గునిపొడికి వెళ్లి మరణకరమైన ఆయుధాలు కావాలి. మేము అక్కడ అడిగినప్పుడు వారు ఇవ్వలేదు. అయ్యో మా మీదకి ఈ కేసు వస్తారు కాబట్టి మేము ఇవ్వమని వారు చెప్పారు. కాబట్టి మేము అక్కడ నుంచి ఆ శత్రువును ఆత్మహత్య లేక ఆ స్థలానికి మేము వెళ్ళాం. ఈ రీతిగా ఉండేటప్పటికి 1957 సంవత్సరం మార్చి 8వ తేదీని ఒక ఆయన నన్ను బలివిని ఈ ఆకుడిలో జరుగుతున్నటువంటి స్వార్థ పుటాలను తీసుకుని వచ్చారు. అక్కడ దానిలయ్య గారు మాట్లాడడం ప్రారంభించారు. ఇలా ఎదుటి భాగంలో నేను కూర్చున్నాను, నేను యవనస్తున్నాను. అప్పుడు నా పెండ్లైంది. పెండ్లైనప్పటికీ ఎదుటి యవన స్త్రీలను చూస్తూ నేను మా హౌస్ చూస్తున్నాను. ఒక ప్రక్క నేను దేవీ చేస్తున్నాను. కానీ నాలో ఉన్న పాపనైజం పోలేదు. ఒక ప్రసంగం అయ్యేటప్పటికి, రెండో ప్రసంగం వచ్చేటప్పటికి, మధ్యాహ్నకాల ప్రసంగం, రెండో ప్రసంగం జరిగేటప్పటికి దయజనుడు దానిలే గారు మాట్లాడుతున్నప్పుడు నా పాప స్థితి నాకు కనబడుతున్నది. వెంటనే ఆ దినమని నేనే కాదు కదా, నాతోన్న యవనస్తులు అనేక మంది, యవన స్త్రీలు అనేక మంది పెద్దలు కూడా పీకలు కోసినట్టు కోళ్ళవలే ఆ 1957 మార్చి 8వ తేదీని ఆ పెండాలలో పడి దొర్లెత్తి ఎలుగెత్తి కేకలు వేసి అనేక మంది తాను పాపం కొరకు పశ్చాత్తాపడి నేను చూశాను. 1957 మార్చి 8వ తేదీ దేవుని యొక్క ఆత్మ తాకినది. ఆ సంవత్సరం నేను రిట్రీట్ తీసుకుని వెళ్లారు. అక్కడ రిట్రీట్ యొక్క దేవుని యొక్క సువార్త నేను వింటున్న దినములలో ఆకాశం రాత్రి నేను పరుణించినప్పుడు ఒక వెలుగు నాకు ప్రత్యక్షమైనది. అది నా హృదయంలోకి రాబోయినది. ఈ లోపు ఒక మనిషి నన్ను లేపినప్పుడు అది ఏ రీతిగా పైకి వచ్చిందో నా మీదకి ఆ రీతిగా వెనక్కి వెళ్ళిపోయినది. తిరిగి నేను 59వ సంవత్సరము విశాఖపట్నం జిల్లా పాడేరు తాలూకా సంబంధించిన గ్రామాదులకి అరణ్య ప్రదేశాలకి నేను ఉద్యోగ నిమిత్తం నేను వెళ్ళాను. అంతవరకు నాకు ఉద్యోగం లేదు, ఎన్నో రకాల బాధలు పడ్డాను. అక్కడ వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నువ్వు క్రైస్తవాడిని చెప్పినట్లయితే ఇక్కడ ఎవరు నీకు ఇల్లేవరు కాబట్టి నువ్వు క్రైస్తవాడిని చెప్పొద్దని అక్కడ చెప్పారు. అప్పుడు నేను 4-5 దినాలు నేను అలాగున్నాను. మనుషులందరూ నన్ను చాలా ప్రాణ విస్తీర్ణం ప్రారంభించారు. అప్పుడు నా సర్టిఫికేట్ దింపేసి నేను క్రైస్తవుని కాలేకపోయినట్లయితే నేను ఈ స్థలానికి వెళ్ళిపోతాను, నా సర్టిఫికేట్ తీసి నేను చంపడానికి సిద్ధపడ్డాను. కాబట్టి నేను క్రైస్తవుని కాబట్టి నేను నీతిగా జీవించాలని. కాబట్టి ఈ రీతిగా జరుగుతున్నప్పుడు అక్కడ నాకు ఉద్యోగం దొరికినది. నేను ఉద్యోగం చేయడం ప్రారంభించాను. అక్కడ పాఠశాల వృత్తి చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు నాతో ఒక రాత్రి ఏకాంత స్థలానికి వెళ్ళినప్పుడు 4:30-5 గంటలకి నేను ఏకాంత స్థలానికి వెళ్తా ఉండేవాడిని. ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియను గుర్తి సాక్ష్యం చెప్పవు తిరిగి తనంబేమని ఒక స్వరం నాకు వినబడుతుంది, గొప్ప సోమం పాడుతున్నట్లు. అప్పుడు నా శరీరం అంతా గగురు పడుతున్నది. ఒకలాంటి ఆ ధైర్యం నాకు వచ్చినది, ఆశ్చర్యం కలిగినది. నేను ఆయాకన స్థలం ప్రార్థన ముగించి వేసుకుని నేను ఇంటికి వచ్చి నా భార్యతో చెప్పింది ఏంటంటే, ఏంటి ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, కాబట్టి సువార్త చెప్పాలని గొప్ప ఆశ చేస్తున్నది, కాబట్టి ఈ రాత్రి సమయంలో వీధి మీటింగ్ నేను పెట్టవలసినదని నేను చెప్పినప్పుడు నా భార్య నన్ను ఆలోచన చేస్తున్నది, ఎప్పుడు నువ్వు సువార్త చెప్పలేదు కదా ఎలా చెప్తాను, ఏమో అది నాకు తెలియదు కాబట్టి నేను ఏదో రకంగా నాతో వచ్చిన సువార్త చెప్తానని ఆ అరణ్యవాసుల్లో ఆ కొండ జ్యోతుల మధ్య నేను సువార్త చెప్పడం ప్రారంభించాను రాత్రి సమయంలో. అది క్రమేణా 5-10 మైళ్ళు 20-30-40 మైళ్ళు 50-60 మైళ్ళు ఒకరికి అలా తాకి అక్కడ నాడు కొంతమంది క్రైస్తవులు తెలుసుకుని నన్ను పిలిచి అక్కడ స్వార్థ చెప్పడం ప్రారంభించారు, చెప్పించుకోవడం ప్రారంభించారు. అప్పుడు నేను స్వార్థ చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రజల మీద దిగేది, అనేక మంది పశ్చాత్తాపడి మార్మన్స్ పొందడం జరిగేది. ప్రజల మీదకి ఎంత బలంగా దిగేది అంటే, వాళ్ళు పేగల కోసం కోళ్ళ వాళ్ళు దొరలి పశ్చాత్తాపడి ఇద్దరేసి భార్యలు ఉన్నటువంటి వారు, ముగ్గురేసి భార్యలు ఉన్నటువంటి తమ భార్యలను విడిచిపెట్టి ఒకే భార్యతో కాపురం చేయనట్లుగాను, విగ్రహాలను విడిచిపెట్టి జీవగల దేవుని అత్తుకున్నట్లుగా దేవుని యొక్క ఆత్మను ఒప్పించి ఆ రీతిగా ప్రభు యొక్క ఆ రక్షణలోనికి వారిని తెచ్చినట్లుగా నేను చూస్తున్నాను. ఈ రీతికరణ ప్రదేశంలో నేను సేవ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు నాకు కేవలం వ్యతిరేకలు అయిపోయారు. నేను పనిచేసేది 8 ఎలిమెంట్ స్కూల్, ఒక ఉపాధ్యాయునికి 15 కంటే ఎక్కువ పిల్లలు వస్తేనే తప్ప జీతం రాదు. అటువంటి సమయంలో నేను నా భార్య స్థలంలో పనిచేసినప్పుడు ఉపాధ్యాయులు ఇన్స్పెక్టర్ వారు మాకు వ్యతిరేకలు అయిపోయారు. ఎందుచేత మేము వారికి లంచాలు ఇచ్చేవాళ్ళం కాదు కాబట్టి 11 నెలల వరకు కూడా మాకు జీతాలు వచ్చే కాదు. ఈ రీతిగా ఉన్నప్పుడు మేము చాలా కష్టాలు పడుతున్న వాళ్ళము. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం రాయబడింది కాబట్టి అలాగే జీవించాలంటే ప్రభుత్వం మా మీదకి ఎక్కువగా దాడి చేయడం ప్రారంభించారు. ప్రతి శనివారం కూడా 18-20 మైళ్ళు నడిచి నా భార్యతో ఆ కాలినడకనే వెళ్లి ఆ రోడ్డు లేని స్థలంలో కొండలెక్కి దిగుతూ ఆ వాగులు దాటూ ఆ భయంకర అరణ్యములు వెళ్లి 18-20-30 మైళ్ళు కూడా వెళ్లి మేము ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయడం ప్రారంభించాము. ఈ ఉపవాస ప్రార్థన 6 సంవత్సరాలు కంటిన్యూగా మా జీవితంలో ఈ 6 సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థన కాలంలో ఎన్నడూ కూడా ఒక్క రోజును కూడా మేము బ్రేక్ చేయలేదు. 20 మైళ్ళు లేక 25 మైళ్ళు వెళ్లి నేను అక్కడ ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. మరలా తిరిగి సోమవారం 9 గంటలకే పాఠశాలలో ఉండాలా, 15-18 మైళ్ళు 20 మైళ్ళు నడవలసి వచ్చేది. మేము 3:30 గంటలకే రాత్రి సమయంలో లేచి ఆ వర్షమవని చలిగాలవని ఆ స్థలం నుంచి మేము బయలుదేరి వచ్చేవాళ్ళం. ఆ ప్రాంతం చలి ఏంటంటే ఈ చేతులు కాళ్ళు కూడా తిమ్మిరి కొనిపోవడం, ఏదో విషపూరితం తేలుకుంటున్న బాధలాగా వచ్చేస్తుంటది, ముక్కలమట ఏవో నీళ్లు గారిపోతుంటుంటవి, దుప్పట్లు కప్పుకొని మేము నడుస్తుండే వాళ్ళం. కాళ్ళు వంకరు పోయినా భార్య పడిపోయిన దినములు ఎన్నో ఉన్నవి, అంతేకాదు తెల్లయేరులో కొట్టుకుపోయిన దినములు ఎన్నో ఉన్నవి. అయినప్పటికీ జీవగల దేవుని యొక్క విషయంలో దేవుని యొక్క ఆత్మ నన్ను దినదినం బలపరుస్తూ ఉండేది, నా భార్యను కూడా బలపరుస్తూ ఉండేది. ఈ రీతిగా ఈ 6 సంవత్సరాలు చేసిన సేవలో అక్కడ అనేకమైన ఆత్మలు దొరకడం ప్రారంభించినవి. ఈ రీతిగా ప్రభుత్వం మా మీద సేవలు వ్యతిరేకం అయిపోయినది. నన్ను నా భార్య వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రతి సంవత్సరంకు నాకు నా భార్యకి 3-4 నెలల జీతం పూర్తిగా కట్ అయిపోతా ఉండేది, పూర్తిగా కట్ అయిపోతా ఉండేది. ఒక్క నయ పైస కూడా ఇచ్చేవారు కాదు. ఒక దిన నేను పాఠశాల నుంచి వచ్చినప్పుడు నాకు ఇన్స్పెక్టర్ వారి దగ్గర నుంచి ఒక మేము వచ్చినది ఏమిటంటే, ఇదిగో నీకు 4 నెలల జీతం ఇవ్వబడదు. ఏడేటెల్ని స్కూల్ విధాన ప్రకారంగా చూసినట్లయితే ఉపాధ్యాయునికి వేతనంకి ఇవ్వవలసినటువంటి తీరిగా ఇది లేదు కాబట్టి నువ్వు దీన్ని సవరించుకొచ్చినట్లు నీకు చేసిన స్థలం లేదు, నీ జీతం లేదని చెప్పారు. వారు చాలా జాలుకుంటా ఉండేవారు, ఎందుకంటే మా పరిస్థితులు చూసి మేము దానికి లెక్క చేసేవాళ్ళం కాదు. అయ్యా న్యాయమైన పద్ధతులు అయితే మా జీతం ఇవ్వండి లేకపోద్దని మేము చెప్పినప్పుడు నేను ఆ ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళాం. ఆ దిన నేను ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను, ప్రభు ఎందు విషయంలో నువ్వు ఇలా చేస్తున్నావు, నీ సేవ చేసేదానికి ఎన్నో ఆత్మలు దొరుకుతాయి కదా, ఎందుకు ఈ ప్రభుత్వానికి ఉచితంగా నేను సేవ చేయవలసి వస్తున్నది, ఒక నెల రెండు నెలలు కాదు సంవత్సరానికి నాలుగేసి నేళ్లు పోతున్నావే, ఏమిటి ప్రభు ఈ విషయాన్ని ప్రభుని ఆ రాత్రి సమయంలో నేను ఉపవాసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నాతో మాట్లాడము, నాకంటే ముందుగా నా భార్యతో నువ్వు మాట్లాడము, ఒకవేళ నేను ఒంటరిగా ఉంటున్న కారణం చెప్పినప్పటికే నా భార్యకు నాకు 15 మైళ్ళ దూరంలో ట్రాన్స్ఫర్ చేశారు వారికి లంచాలు ఇవ్వని కారణం బట్టి, కాబట్టి అక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను కొండలో అండి, ఈ రాష్ట్రంలో నా భార్యతో మాట్లాడినప్పుడు ప్రభు ఆగ్గేయ 2:4 ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో చూసినట్లయితే ఆ ఇక్కడ ఆ విషయాన్ని తేటగా ఈ రీతిగా వ్రాయబడుతున్నది, అయినను ఏమనగా యెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొను ప్రధాని యాజకుడగు యెహోషువకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొను దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నానని నా భార్య రాత్రి సమయంలో ప్రభు మాట్లాడినట్లుగా ఆమె చెప్పినది. నేను వెళ్ళాను, దేవుడు నీతో రాత్రి సమయంలో ఏమైనా మాట్లాడా అన్నప్పుడు ఏమండి ఇంటికి అలా అడుగుతున్నారు, నీతో మాట్లాడమని నేను ప్రార్థన చేసి వచ్చాను, రాత్రి నేను ఉపవాసన్నాను, నేను చాలా కష్టంలోను బాధలో ఉన్నాను అన్నప్పుడు ప్రభు ఈ వాక్యం ఇచ్చాడని చెప్పినప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నాను, సరే పాఠశాలకు వెళ్ళాను, ఆ ఉప ఇన్స్పెక్టర్ గారిని అడిగినప్పుడు ఆఫీస్కి వెళ్ళాలని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే నీ జీతాలు రావని వారు చెప్పారు. సరే నేను వచ్చి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నది యెషయా గ్రంథము 60 ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తెల్లడి తెర ఉన్నది పెద్ద గండక్షరములతో యెషయా 60 పూర్తిగా అక్కడ రాయబడిపోయినట్లు నేను చూస్తున్నాను. నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరులము యెహోవా మహిమ నీ మీద ఉదయించాను, చూడుము భూమిని చీకటి కమ్ముతున్నది కటిక చీకటి జన్మలను కమ్ముతున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడని ఈ రీతిగా 60 అంత పూర్తిగా నాతో మాట్లాడినట్లు నేను చూస్తున్నాను. దాంట్లో 2 మీకు చదివి వినిపించాను. కాబట్టి నాలోనికి దినదినము దేవుని యొక్క ఆత్మ వస్తున్నది, నాకు తెలియకుండా నా భార్య లేచి ప్రార్థన చేసేది, నా భార్య తెలియదు నేను లేచి ప్రార్థన చేసేవాడిని, ఒకసారి నేను తుల్లిపడలేస్తుంటే నా ప్రక్కన నా భార్య ఏమిటండి అలా తుల్లిపడుతున్నారు అన్నప్పుడు ఎవరో నన్ను లేపుతున్నారు, ఎన్నోసార్లు నన్ను తట్టి దేవుడు లేపడం నేను చూశాను, నా భార్యను లేపడం నేను చూశాను. ఈ రీతిగా జరుగుతున్న దినములలో దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకి మెండుగా దిగుతా ఉండేది. ప్రజలకు ఆ కొండ ప్రజలే 40-50 వస్తా ఉండేవారు ఉపాస ప్రార్థనకి, ప్రతి దినమునకో ప్రతి రాత్రి కూడా ప్రభు యొక్క దర్శనం చూచి ప్రభుతో మాట్లాడిన వారే గాని వట్నిక ఉండేవారు కాదు. 6:30 మేము కూడా ప్రారంభిస్తే రాత్రి సమయంలో అరణ్యవాసులు తిరిగి 6:00 వరకు కూడా తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉండేవారు. మహాసంతోషంతో ఆ వర్షంలోను ఆ గాలిలోను ఆ చల్లలో వెళ్తా ఉండేవారు. ప్రభు నన్ను ప్రియమైన సోదరులారా, ఈ రీతిగా నేను సేవ ప్రారంభిస్తున్నప్పుడు ఎన్నో రకాల సోదరులు ఇబ్బందులు వచ్చినవి. 6 నేను ఉపాధ్యాయ వృత్తులు వండిని, నేను ఈ రీతిగా నేను చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి సోదరులు ఎన్నో రకములుగా ఉన్నవి. ప్రభుత్వం వారికి మేమేమి లొంగలేదు, దేవుని యొక్క ఆత్మ బలపరచుకోవాలి. మేము ముందుకు సాగాం. 1964 నవంబర్ 14 నా ఉద్యోగాన్ని నేను విరమించాను దేవుని యొక్క వాక్య ప్రకారంగా. ఎందుచేతనంటే దేవుడు నన్ను సేవలో పిలుస్తున్నాడని ఒక నిశ్చయమైనటువంటి దృఢ నిశ్చిత నాకు వచ్చినప్పుడు నేను దానికి రాజీనామా ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారు దాన్ని అంగీకరించగా ఎన్నో రకాల బాధలు పెట్టారు. వరుసగా 7 నేను అక్కడికి వెళ్లాను. వారు వారవలేక చెప్పింది ఏంటంటే నాకు అప్పుడు ఫస్ట్ క్లాస్ మేస్టేట్ ఇన్ఛార్జి మేనేజ్మెంట్ గా ఉన్నాడు. ఆయన నాకు చేసింది ఏంటంటే 7 కూడా నాకు బోధించాడు. అతను క్రైస్తవుడు, 7 కూడా బోధించాడు కానీ నేను వినలేదు. మరొక రోజు వచ్చినట్లయితే ఫలాన్ సెక్షన్ ప్రకారంగా నిన్ను అరెస్ట్ చేసి నీకు శిక్ష విధిస్తాను అబ్బాయి అని చెప్పాడు. నీ బాబు కొరకు చెప్తాను వింటాలేదన్నాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చేసినప్పుడు నా భార్యతో చెప్పాను ఏం జరిగిందన్నప్పుడు. ఈ విషయం జరిగిందని నేను చెప్పినప్పుడు జరిగిన విషయం ఏంటంటే నేను మరలా రేపు ఉదయం వచ్చినట్లయితే నన్ను పలాన్ సెక్షన్ ప్రకారంగా నా మీద నేరం విధించి నన్ను శిక్ష పాలు చేస్తాను పలాన్ అధికారి చెప్పాడు. కాబట్టి నేను ఈ రాత్రి స్థానంలో ప్రార్థన చేద్దామని రాత్రి స్థానంలో ప్రార్థన చేశాను. ఉదయం పాఠశాలకు వెళుతున్నది, నువ్వు పాఠశాలకు వెళుతున్నావు, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నా కొరకు ప్రార్థన చేయి. నేను ఒక గంట సేపు నేను ఇక్కడ ప్రార్థన చేసి నేను తిరిగి ఆ అధికారి దగ్గర నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళినప్పుడు దేవుడు నాతో మోకరించి నా భార్య పాఠశాలకు వెళ్ళిపోయినది. నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 8:18 మాట్లాడుతున్నాడు. స్థిరమైన కలిమియు నీతియు ఘనతయు నా యొద్ద ఉన్నవే. ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమియు నీతి నా యొద్ద ఉన్నవే అని ఈ రీతిగా ప్రభు మాట్లాడినప్పుడు నాకు ధైర్యం వచ్చినది. తిరిగి నేను ఎక్కడికి వెళ్ళి నా అప్లికేషన్ అతనికి ఇచ్చినప్పుడు అతను ఆమోదించి తుదకన్నాడు. అబ్బాయి కురవాడా, నువ్వే నువ్వు గెలుపొందావు, నీ దేవుడిని నేను చేస్తాను నాకు అర్థం కాదయ్యా, ఈ పట్ట ఏం చేస్తావు, ఎంతో కాలం బ్రతకాలి, ఈ ఉద్యోగం విడిచిపెట్టి నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు, నేను నిర్దోషిని అని చెప్పి ఆ కాగితం ఇచ్చుకుని నన్ను విడి తెలిసేశాడు. అప్పుడు నేను చిన్న యేసుక్రీస్తుతో నేను సేవ చేయడం ప్రారంభించాను. ఒక దినమున మధ్యాహ్నం 2 నేను ఎక్కడ స్థలానికి వెళ్ళాను, ఆ కొండలోనికి 7:30 అయిపోయినది రాత్రి. నాకు మెళుకు రాలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను. తిరిగి నేను లేచినప్పుడు చాలా చీకటి అయిపోయినది, 8:30 అవుతున్నది. నేను బయలుదేరి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే రెండు పులులు నాకు ఎదురుగా అయిపోయినవి, చాలా సమీపంలోకి వచ్చి వేసినవి. నేను తీర్చి చూశాను, నా శరీరం గగురు పొడి చేసినది, పట్ట పగల వల్ల వెన్నులు కాస్తున్నవి. అప్పుడు నేను నిలబడుతున్నాను, నా శరీరం అంత గగురు పొడిచి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇందువరకైనా నీ అలయంలోనికి పంపింది, ఎక్కడ గోదావరి జిల్లా, ఎక్కడ విశాఖపట్నం ప్రభువా, ఎన్నడూ నా తరంలో గాని నా కుటుంబంలో గాని ఇటువంటి స్వార్థ చేసే వాళ్ళు గాని నేను చూడలేదే, ఎందుకు నాకు ఈ విషయం ఇచ్చావు, ఈ పులుల యొక్క చేతిలో పడ్డానికి ప్రభువా నేను ప్రార్థన చేసుకుని. అలా ఉన్నప్పుడు ఆ పులులు రెండు అలా కూర్చున్నవి, అవి తిరిగి మరల నేను ప్రార్థన ముగించినప్పుడు లేచి ఆ వెనక తిరిగి అవి వెళ్ళిపోయినవి. ఈ ఊరిలోకి వచ్చి నేను చెప్పినప్పుడు వాటిని కొట్టాలి మేము కనిపెడుతున్నాం కానీ అవి మాకు దొరకడం లేదు, చాలా జాగ్రత్త ఉండాలని ఆ గ్రామస్తులు చెప్పారు. తిరిగి నేను ఏకాంత స్థలానికి వెళ్ళాను, నేను భయపడ్డాను, ఇంట్లో ప్రార్థన చేయలేకపోతున్నాను, మనసు నెమ్మది లేదు, బయటకు వెళ్తే తిరిగి తనమస్తున్నది, ఏ రీతికి అయితే మరలా 4:30 గంటలు ఏకాంతాను. మరొక స్థలానికి వెళ్ళినాక ప్రార్థన మాకు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు నాలో పిరుగుతానం తీసేయడానికి ఆయన పంపేవట కీర్తనలో రాయబడినట్లుగా నువ్వు సింహంలో నాగభావంలో దొరకదవని ఆయన దరిపడుతుంది నేను చూస్తున్నాను. ప్రభు నందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రీతిగా దేవుని యొక్క సేవలో నేను ముందుకు సాగడానికి అనేక మంది చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ సహవాసం వారు చేస్తున్నటువంటి ప్రార్థనలని నేను గుర్తెరుగుతున్నాను. నేను ప్రభు ఆ స్థలంలో తీసుకుని వెళుతున్నాడు, భయంకర రోగులు ఇస్తే రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడి అద్భుత కార్యం చేయడం నేను చూశాను. చనిపోతానికి సిద్ధపడినటువంటి కొన్ని సెకండ్లో చనిపోవడానికి సిద్ధపడినటువంటి క్షయరోగం గల వ్యక్తి డాక్టర్ తీసుకోమన్నప్పుడు మేము కలిసి కొంతమంది సహోదరులు మాత్రం ప్రార్థించినప్పుడు ఆమె తిరిగి లేచి ఇప్పుడు బిడ్డ గల తల్లిగా ఉన్నది, ఆమె మారమనుకున్నది పోయిన కుటుంబంలో ఆమె తిరిగి ఇప్పుడు సాక్షిగా ఉన్నది. ఈ రీతిగా అనేక అద్భుత కార్యాలు చేస్తూ అరణ్య ప్రాంతంలో జీవగల దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎన్నో భయంకరమైన సర్పములు నన్ను దాటిపోవడం, వాటి మీద నిలబడడం కూడా జరిగింది. కాబట్టి మీరు నా కొరకు, నా భార్య కొరకు అరణ్య ప్రదేశంలో విశాఖపట్నం జిల్లాలో సేవ పెరిగినట్లుగా ప్రార్థిస్తానని ప్రభు నిర్మల విషయంలో నేను వారిని కోరుకుంటున్నాను.